మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయం సువార్త వినుటకు వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వాక్యాన్ని వినబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ సాయంకాలం మీ పాదాలు ఎద్దుకొస్తున్నాం. ఒక్కసారి జక్కయ్య మిమ్మల్ని కలిస్తే అతడు అబ్రహాము కుమారుడు అయిపోయాడు. సమరయ స్త్రీ ఒకసారి మిమ్మల్ని కలిసిన తర్వాత గ్రామానికి మిషనరీ అయిపోయింది. సౌలు మిమ్మల్ని కలిసి పౌలు అయిపోయాడు. సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి, సభలు వెంట సభలు జరుగుతున్నాయి. ప్రభువా, మా జీవితాల్లో మీరు ఆశించిన మార్పు కనబడలేదు. మేము వాక్యం బాగుంది, వర్తమానం బాగుందని చెప్పుకుంటున్నాం. దేవా, అది మా హృదయాలను మార్చిందని చెప్పలేకపోతున్నాం. ప్రభు నా స్వభావాన్ని మార్చివేశాడని చెప్పలేకపోతున్నాం. ప్రభువా, ఘనతలకే మేము ప్రాధాన్యత ఇచ్చేశాం. ప్రజలు పొగుడుతున్నారు, వాటితో మేము తృప్తి పడిపోతున్నాం. ప్రభువా, నిజమైన మార్పు వైపుకి మా కన్నులు వెళ్ళడం లేదు. దేవా, ఆ మార్పు కొరకు నీ వైపు చూస్తున్నాను. సౌలు పౌలుగా మారాడే, ఆ మార్పు కూర్చోడాలనుకుంటున్నాను. 250 దేశాలకు మిషనరీల్ని పంపించే పని మేము చేయాలి. ప్రపంచ సువార్తీకరణ మేము చేయాలి. ప్రభువా, ఆ దినాలను మేము చూచినట్లుగా చేయండి. ఒకప్పుడు లండన్ మిషనరీ సొసైటీ ఇంగ్లాండ్లో ఉండేది. ప్రభువా, వారు ప్రపంచానికి మిషనరీని పంపించారు. చైనా ఇంగ్లాండ్ మిషన్ హడ్సన్ టేలర్ స్టార్ట్ చేశాడయ్యా. చైనాకి 1200 మిషనరీని పంపించగలిగాడు. దేవా, రాబర్ట్ మెహత్ ఆఫ్రికాకి మిషనరీగా బయలుదేరాడు. అటువంటి వారిని చూసి డేవిడ్ లివింగ్స్టన్ బయలుదేరాడు. ప్రభువా, అమెరికా ఒకప్పుడు 70,000 మిషనరీని ప్రపంచానికి పంపించింది. ప్రభువా, ఆ హిస్టరీ మరలా మా భారతదేశానికి కావాలి. మిషనరీ సొసైటీలు ఇక్కడ ఏర్పాటు చేయబడాలి. ప్రపంచానికి ఇక్కడి నుంచి మిషనరీలు వెళ్ళినట్లుగా ప్రభువా, ఈ సభలు మిషనరీలు తయారు చేయొద్దా, ప్రవక్తలను తయారు చేయొద్దా? ప్రభువా, మీరు మమ్మల్ని అలాగా ఆశీర్వదించండి. ప్రార్థనా భారం కనుమరుగైపోయింది. ప్రభువా, మీరు మమ్మల్ని కనికరించండి. కన్నులు మూసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే తెల్లవారినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. యాకోబు రాత్రంతా పెనుగులాడాడే, ఆ ప్రార్థన మాకు కావాలి. యాకోబు మగసిరి కలిగిన వాడై పోరాడాడే, ఏవా, ఆ ప్రార్థన మాకు కావాలి. మా పితరుల ప్రార్థన దినాలను మాకు ఇవ్వండి. వారి తగ్గింపు జీవితాన్ని మాకు ఇవ్వండి. సువార్తే వారికి ప్రాణమైపోయింది. ప్రభువా, నీ నామాన్ని ప్రకటించడం వారికి ఊపిరి అయిపోయింది. ఏవా, ఆ కృప మా మీదకి పంపించు. మీ చేతులకు అప్పగించు. యేసు నామములు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 8:6-7 చదువుకుందాం.
40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను.
నోవహు కాలంలో జలప్రళయం రావడాన్ని మనం చూస్తాం. భూమి పాపంతో నిండిపోయింది. నరుల యొక్క హృదయం కేవలం చెడ్డదనే విషయం దేవుడు చూచాడు. తాను చేసిన మనుషుల విషయమై సంతాపడ్డాడు. దేవుడు భూలోకమును నాశనం చేయాలని తలంచాడు. అది నోవహు కాలం. దేవుడు ఎదుట నీతిమంతుడుగా నోవహు బ్రతుకుతూ ఉన్నాడు. నోవహు భార్య, నోవహుకు 3 కుమారులు 3 కోడళ్ళున్నారు. దేవుడు ఈ సంతతిని రక్షించాలని ఆలోచించేశారు. జలప్రలయాన్ని భూమి మీదకు పంపించాలని ప్రభు అనుకున్నారు. అయితే నోవహుతో దేవుడు మాట్లాడాడని మనం చూస్తాం. నీ కొరకు ఓడను సిద్ధం చేసుకోమని చెప్పారు. ఓడెప్పుడు నోవహు చూడలేదు. ఓడ ఎట్లా కట్టాలో ఆయనకు తెలియదు. దాని నమూనా ఏంటో కూడా ఎప్పుడు నోవహు చూడలేదు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి ఎప్పుడైతే తల వంచాడో నోవహుకి ఓడ కట్టే కృప దొరికింది. వాడ కొలతలు ప్రభు ఇచ్చారు. చితిసారకు బ్రానుతో కట్టమని ప్రభు చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. మనం దేవుని చిత్తానికి తల వంచితే దానిలో మనకు అనుభవం లేకపోయినా, దానికి ముందు అటువంటి పని చేసిన వాళ్ళు ఎవరు తెలియకపోయినా, దేవుడు ఖచ్చితంగా మన ద్వారా పని జరిగిస్తాడు. మన దేవుడు చరిత్ర తిరగరాయి దేవుడు. యోసేపు అనుభవం ఉంది కాబట్టి గవర్నర్గా పనిచేయలేదు. యోసేపు కుటుంబంలో ఎవరు కూడా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అవకాశం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దేవుడు నడిపించాడు. ఇది దేవుని యొక్క చిత్తం. నోవహు దేవుని మాట ప్రకారం ఓడ కట్టేసి ముగించాడు. నా ప్రియమైన స్నేహితులారా, జలప్రళయం సమస్త లోకాన్ని ముంచివేసింది. నోవహు ఓడ అంతకంతకు పైకెళ్ళింది. అదే సమస్య ప్రజల్ని సర్వలోకాన్ని నాశనం చేసింది. అదే సమస్య నోవహును పైకెత్తింది. సమస్యలు దేవుడు లేని ప్రజల్ని నాశనం చేసేస్తాయి. దేవుని ప్రజల్ని సమస్యలు పైకి తీసుకెళ్తాయి. నా ప్రియులారా, మీరు సమస్యల కొరకు భయపడే భక్తి చేస్తున్నారా? వ్యాధుల గురించి కుంగిపోతున్నారా? మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళారని పరితపిస్తున్నారా? వీటన్నిటిలో ప్రభు తన కార్యం చేయగలడు. మర్చిపోవద్దు, మీరు ఈ సాయంకాలం దేవుని పాదాలు ఎద్దుకు రండి. మీ సమస్యలు మీకు ప్రమోషన్ ఇస్తాయి. మీ జీవితంలో దేవుని యొక్క అదృశ్యమైన హస్తం పనిచేయడాన్ని మీరు చూస్తారు. మీరు దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు దేవుని చిత్తం చేయండి. దేవుడు దాన్ని సంపూర్ణం చేస్తాడు. నా ప్రిలారా, జలప్రలయం అయిపోయింది. నేల అరిందో లేదో తెలియటం లేదు నోవహుకి. ఒక కాకిని కిటికీ తీసి బయటకు పంపించాడు, అది తిరిగి రాలేదు. అప్పుడు నల్లపావురు అని ఒక దాన్ని పంపించాడు. నల్లపావురు ఒలీవ ఆకును తీసుకొని రావడం మనం చూడొచ్చు. ప్రభు నా హృదయంలో పెట్టిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. నోవహు కాకి దగ్గర నుంచి పెద్ద పెద్దవి ఏమీ ఆశించలేదు. నా ప్రిలరా, పావురం దగ్గర కూడా పెద్ద పెద్దవి ఏమీ ఆశించలేదు. నేల ఆరిందో లేదో చూడమని కోరుకున్నాడు. నోవహు కాకిని పావురాన్ని ఒకే పర్పస్ కొరకు వాడాడు. కాకి ఆ పని చేయలేదు, పావురం నల్ల పావురం ఆ పని చేసింది. మరి ఇదే కాకులు ఏలియా కేరితు వాగు దగ్గర ఉన్నప్పుడు రొట్టెయు మాంసము తెచ్చిచ్చినాయని వాక్యంలో రాయబడింది. ప్రతి దినము అవి తెచ్చిచ్చినాయి. ఏలియా వాగులో నీళ్లు త్రాగి బతికాడని బైబిల్లో రాయబడింది. నోవహుకు ఉపయోగపడని కాకులు ఏలియాకి ఎలాగ ఉపయోగపడ్డాయి? జలప్రలయానికి ముందు నోవహు నీతిమంతుడు ప్రిలారా. జలప్రలయం తర్వాత నోవహు వ్యవసాయం చేసి ద్రాక్ష తోట వేసి ద్రాక్షరసం తాగి మత్తుడైపోయాడు. కాకి చాలా కాలం నోవహుతో ఓడలో ఉన్నది. కాకి జలప్రలయ కాలంలో నోవహుతో ఓడలో ఉన్నది. నోవహును గమనించిందేమో. నోవహుకు ఉపయోగపడాలని ఆలోచన తాను మానుకున్నది. కాకి నోవహు అర్థమైతే నీకు దేవుని చిత్తం అర్థం కావట్లేదా? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో కాకికి అర్థమైంది పిల్లరా. ఈ సాయంకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. అదే కాకులు ఏలియాని పోషిస్తే రెండు తలపుల మధ్య మీరు ఎందాక ఉంటారని ప్రజలను ఏలియా సవాలు చేశాడు. మీరు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం చదివితే ప్రజలను ఏలియా రేపాడు. యెహోవా దేవుడే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి, మీరు చెప్పండి అని ప్రజలను నిలదీశాడు. బలిపీఠం కడదాం, కందకాన్ని తవ్వుదాం, కందకాన్ని నీళ్లతో నింపుదాం, ఎద్దును వధిద్దాం, బయలుదేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపించబడాలి, యెహోవా దేవుడైతే యెహోవా ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ని అహాబు రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య యెజెబెలు బయలు ప్రవక్తల్ని పోషిస్తూ ఉంది. మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ఉదయాన్నే మీరు బయలుదేవతకు ప్రార్థన చేయండి అని ఏలియా వారికి చెప్పాడు. మధ్యాహ్నం వరకు వారు బయలుదేవతకు ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు. మధ్యాహ్నం తర్వాత ఏలియా నిజదేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆకాశం నుంచి అగ్ని కురిచింది, బలిపీఠాన్ని కందకాన్ని బలి పశువుని దహించి వేసింది. ప్రజలు కన్నులారా చూశారు, యెహోవా ఏ దేవుడని కేకలు వేశారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఏలియాని కాకులు పోషిస్తే ప్రజలు దేవుని వైపుకు మరలారు. ఆకాశం నుంచి అగ్ని గురిచింది, ప్రభు చిత్తం జరిగింది. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, కాకులు ఆలోచన చేసి దేవుని పనికి సహకరిస్తున్నాయి. దేవుని చిత్తం చేయడానికి కాకులు ఉపయోగపడ్డాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు దేవుని చిత్తం చేయడానికి ఉపయోగపడుతున్నావా? వ్యర్థమైన వాటిని చేయడానికి ఉపయోగపడుతున్నావా? కాకులకు అర్థమైతే నీకెందుకు అర్థం కావట్లేదు? మనం చాలాసార్లు ఏం చెప్తామంటే, మాకు దేవుని చిత్తం అర్థం కావడం లేదు, ప్రభు మమ్మల్ని పిలుస్తున్నాడు, మేము వీటిని వదిలిపెట్టలేకపోతున్నాం. ఏంటండి ఈ విషయాలు? కాకులకు అర్థమైతే. రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలోకి మనం వెళదాం. 24-25 వచనాలు చదువుకుందాం.
యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను.
బిలాము ప్రవక్త, దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి, ఇశ్రాయేలును ఆశీర్వదించవలసిన వాడు. నా ప్రియమైన స్నేహితులారా, బాలాకు అనే మోయాబు రాజు బిలాముని పిలిపించాలనుకున్నాడు. ఇశ్రాయేలీలు మిడతల దండు వలె కనబడుతున్నారు బాలాకుకు. బిలాము వచ్చి ఇశ్రాయేల్ని శపించాలనేది బాలాకు యొక్క ఉద్దేశం. బిలాము దగ్గరికి మనుషులను పంపించాడు. బిలాము నేను దేవుణ్ణి అడిగి చెప్తానని చెప్పాడు. దేవుడు మొదట బాలాకు దగ్గరికి వద్దని చెప్పాడు ప్రిలారా. అయితే మరలా మనుషులను పంపించాడు బాలాకు. అప్పుడు మరలా బిలాము నేను ప్రార్థన చేసి చెప్తానని చెప్పాడు. దేవుడు అప్పుడు వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే తన మనసులో బాలాకు దగ్గరికి వెళ్ళాలని ఉన్నది. దేవుడు ఒకసారి వద్దని చెప్పిన తర్వాత వెళ్ళకూడదు కదా, మరలా అడగకూడదు కదా. ఎందుకు బిలాము ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని చిత్తాన్ని అతను ప్రేమించట్లేదు, దేవుని చిత్తం తాను ప్రాముఖ్యమైనదిగా ఎంచటం లేదు. ఇప్పుడు గాడిదను తీసుకొని బిలాం బయలుదేరాడు. త్రోవలో యెహోవా దూత ఖడ్గం పట్టుకొని నిలబడింది. అయితే బిలాముకి ఆ దూత ఖడ్గం పట్టుకొని నిలబడడం కనబడలేదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గాడిద కనబడుతుంది కానీ బిలాముకు కనబడ్డలా. బైబిల్ చెప్తుంది గాడిదగా యెహోవా దూతను చూచింది. మరి గాడిద కనపడుతున్నప్పుడు ప్రవక్త కనపడకపోవడం ఏంటి? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రిలరా, వెళ్ళకూడదు అనే విషయం గాడిదకి అర్థమవుతుంది, ప్రజల ముందు ప్రవక్తగా పేరుగాంచిన వ్యక్తికి అర్థం కావడం లేదు. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందనే విషయం నువ్వు గ్రహించావా? అర్థమైతే నీ మార్గాలను మార్చుకుంటావు. ఇప్పుడు గాడిదను బిలాము కొడుతున్నాడు. దేవుడు గాడిదకు వాక్కిచ్చాడని వాక్యంలో రాయబడింది. నన్ను ఎందుకు కొడుతున్నావు అని గాడిద అడుగుతుంది. అప్పుడు కూడా ఇది దేవుని చిత్తం కాదేమని గ్రహింపు బిలాము కలగడం లేదు. నీ ముందు పరిస్థితులు వ్యతిరేకంగా కనబడుతున్నాయి, నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, ప్రార్థన చేయటం లేదు. ప్రభా ఏంటిది, నువ్వు మొదట వెళ్ళొద్దని చెప్పావు కానీ నేను బయలుదేరాను. ప్రభా నేను ఇలా నడిస్తే ప్రజలకు ఏం మాదిరి ఇవ్వగలను? నేను ఈ గ్రహింపుని బిలాము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నన్నెందుకు ముమ్మారు కొట్టావని గాడిద అడుగుతుంది. నీ దానినైనప్పటి నుండి ఎప్పుడైనా నేను అలాగా ప్రవర్తించాను అని మాట్లాడుతుంది. యెహోవా దూత ఇప్పుడు బిలాముతో మాట్లాడుతుంది. నీ ప్రవర్తన నా ఎదుట విపరీతమైనదిగా కనబడుతుంది. దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. అప్పుడు త్రోవలో ఖడ్గం పట్టుకున్న దూతను చూచాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, ఖడ్గం పట్టుకున్న దూతని మొదట గాడిద చూచింది, తర్వాత బిలాము చూచాడు. దేవుడు బిలామును హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చదివినట్లయితే, నిన్ను చంపి గాడిదను బ్రతికించేదాన్ని దూత చెప్తా ఉంది. అయినప్పటికీ ప్రయాణాన్ని మానుకున్నాడా? బాలాకు దగ్గరికి వెళ్ళాడు కదా. ప్రభువా తప్పు చేశాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఎటువంటి మూర్ఖపు హృదయం బిలాములో పనిచేస్తుందో మీరు చూసారా? నువ్వెన్నిసార్లు దేవుని చిత్తం కాదని తెలిసి ముందుకెళ్ళావు, అది నీకు నీ ప్రాణానికి క్షేమం కాదు. కృప గొప్పది ప్రిలరా, కానీ కృపను చులకనగా చూడమాకండి. దేవుడు నీకు అవకాశం అంటే అవకాశం ఇస్తున్నాడు, ఆ అవకాశాలను నువ్వు జారవిడుచుకోవద్దు. దేవుని పేరు నేను మీకు మనవి చేస్తున్నా. నా ప్రియమైన వారలారా, బిలాం వెళ్ళాడు, ప్రవచనార్థంగా మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలును దీవించాడు. బాలాకు అడుగుతున్నాడు, నువ్వు శపించమని నేను నిన్ను తీసుకొస్తే నువ్వెందుకు ఆశీర్వదిస్తున్నావు? బిలాం అంటున్నాడు, దేవుడు దీవించాడు, దేవుడు శపించలేదే, నేను ఎలాగ శపిస్తాను? దీనికోసం ఇంత దూరం రావాలా ప్రిల్లరా? నేను దేవుడు ప్రకటించమన్న మాటలు ప్రకటించాను కదా అని తృప్తి పడుతున్నాడు బిలాము. ఈ సాయంకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నీవు దేవుని పనిలో స్వీయ సంతృప్తి చెందుతున్నావా? కానీ నీ సమయం ఎంత వృధా అయిపోయింది. దేవుడు వద్దన్నప్పుడు ఆగిపోతే ఈ ప్రయాణ సమయం అంతా నీకు మిగిలిపోయేది. మన దేవుడు మాట్లాడే దేవుడు, తన చిత్తాన్ని బయలుపరచు దేవుడు, తన నామాన్ని నీ ద్వారా మయంపరుచుకునేవాడు. దేవుని చిత్తం కాని వాటిలో నుంచి నువ్వు ప్రారంభంలోనే పక్కకు రా. ఆ దేవునికి మహిమ, నీకు నష్టం ఉండదు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. బిలాము ఖడ్గంతో చంపబడ్డాడని బైబిల్లో రాయబడింది. బిలాము బహుమానాన్ని ఆశించాడని వాక్యంలో రాయబడింది. ధనాపేక్ష కలిగిన వాడివై తప్పుత్రావుల్లో నడిచాడని బైబిల్ చెప్తుంది. వీటన్నిటిలో బిలాముకు దొరికిన బహుమానం ఏంటి? మరణం తప్ప నీకు దేవుని చిత్తం తెలియడలా? నీ ఇంట్లో ఉన్న పశువులకు తెలుస్తుంది దేవుని చిత్తం. నన్ను అడిగితే బిలాం కంటే గాడిద బెటర్ కదా అనుకుంటున్నా. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక రీతిగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. ప్రభునందున ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యోనా గ్రంథంలోకి మనం వెళ్తే ఆయన కూడా ప్రవక్త. ఈ రాత్రి మూడు విషయాలు మీకు మిముందుంచాను. దేవుని ఎదుట నీతిమంతుడైన నోవహు, దేవుని ఎదుట ప్రవక్త అయిన బిలాము, దేవుడు ఎదుట ప్రవక్తగా ఉన్నవా యోనా. వీళ్ళ ముగ్గురికి దేవునితో సంబంధం ఉంది. ముగ్గురితో దేవుడు మాట్లాడాడు. ముగ్గురు దేవుని చిత్తం నుంచి పక్కకెళ్ళారు. పశువుల కంటే హీనమైన భక్తి చేశారు. కాకులకు అర్థమైపోతా ఉంది, గాడిదలకు అర్థమవుతుంది. మరి మన సంగతి ఏంటి? సంవత్సరాలు అయిపోతూ దేవుని చిత్తం చేయకపోతే ఎలాగనా? యోనా అని దేవుడు నినివే పట్టణానికి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఇక 40 దినములకు దుర్గతి కలిగిద్దని చెప్పాడు. ఇది యోనా చేయవలసిన పని. మరి మిగతా విషయాల గురించి యోనా ఎందుకు ఆలోచిస్తున్నాడో మనకు అర్థం కాదు. నేను వెళతాను, ప్రకటిస్తాను, ప్రజలు పశ్చాత్తపడతారు, దేవుడు కీడును మానేస్తాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? నేను ప్రకటించిన ఆ మాట తప్పిపోయటమే కదా. మనకు సంబంధం లేని విషయాలు మన బుర్రలో పనిచేస్తుంటాయి. వాస్తవానికి అవి మనకు అవసరం లేదు, వాటితో మనకు సంబంధం లేదు. నా ప్రియమైన వాళ్ళరా, యోనా దేవునితో వెళ్తానని చెప్పలేదు, వెళ్ళను అని చెప్పలేదు. బయలుదేరి తర్షీషుకు యోనా ఓడెక్కి తర్షీషుకు బయలుదేరాడు. దేవుడు ఓడ మీదకి గొప్ప తుఫాను తెప్పించాడు. ఓడలో ఉన్నటువంటి వాళ్ళు భయపడిపోతున్నారు. వాళ్ళు తమ దేవతలకు ప్రార్థన చేసుకుంటున్నారు. ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడబోశారు. యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. నా ప్రిల్లరా, నువ్వు నిద్రపోవడానికి స్థలాలు వెతుక్కుంటున్నావా? దేవుడు నిన్ను ప్రవక్తగా పెడితే, ప్రజలకు సువార్త అందించమని చెబితే నిద్రాభారంతో నిండిపోయావా నువ్వు? నా ప్రిల్లరా, దేవుని వాక్యం శ్రేష్టమైందనే విషయం మర్చిపో. వాళ్ళు చీటీ వేశారు. ఎవరి వల్ల ఈ తుఫాను వచ్చింది? చీటీ యోనా పేరిట వచ్చింది. ఎవరి వల్ల ఈ తుఫాను వచ్చిందో వాళ్ళకి అర్థమైంది. ఇంత స్పష్టంగా దేవుడు గ్రహింపునిస్తున్నా, ఓయి నిద్రపోతా నీకేమొచ్చిందని వాళ్ళు లేపుతూ ఉన్నా, యోనా హృదయం పగల్లేదండి. దేవుని పాదాలు పట్టుకోలేదు. వ్యర్థమైన ఆలోచనలతో యోనా నిండిపోయాడు. వాటి వల్ల దేవునికి మహిమ లేదు, యోనాకు ప్రయోజనం లేదు. ప్రిల్లరా, యోనాని వాళ్ళు అడుగుతున్నారు, నీ దేశం ఏంటి, నీ వ్యాపారం ఏంటి? యోనా చెప్తా ఉన్నాడు, నేను హెబ్రీడును. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త యెహోవా సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను. నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చింది. నా ప్రిల్లరా, ఎవరిని బట్టి తుఫాను వచ్చిందో యోనాకు తెలుసు. నన్నెత్తి సముద్రంలో పడేయమని యోనానే చెప్పాడు. సముద్రంలో పడేస్తే తుఫాను ఆగిపోయిద్దని తెలుసు. ఆ ప్రజలకు తెలియదండి. తెలిసిన వాడే అవిధేయుడైతే మరి దేవుని పని ఎవరు చేయాలి? రాజకీయ నాయకులు వారి పిల్లల్ని రాజకీయ నాయకులుగా తయారు చేస్తున్నారు. వ్యాపారస్తులు వారి పిల్లల్ని వ్యాపారస్తులుగా తయారు చేస్తున్నారు. క్రైస్తవుడు తన పిల్లల్ని క్రైస్తవులుగా తయారు చేయగలుగుతున్నామా? మా పిల్లలు దేవుని రాజ్యం కట్టాలని మనం కోరుకుంటున్నామా? మనకి ఆశలున్నాయా? ఆశలుంటే భారతదేశం ఎప్పుడో దేవుని సొంతం అయిపోయి ఉండేది. యోనా జీవితం లోపలికి వెళ్ళి మనం చూసినట్లయితే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ తుఫాను అప్పుడు మీ మీదికి రాదు. తను ఏదో క్యాజువల్గా చెప్తా ఉన్నాడు. నేనేమంటానంటే, వాళ్ళెందుకు ఎత్తి సముద్రంలో పడేయాలి? నువ్వే దూకొచ్చుగా. నిజంగా ప్రజలకి నష్టం జరగకూడదనే ఆ కన్సర్న్ నీకుంటే, తుఫాను ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్నటువంటి ఆలోచన నీకుంటే, నా ప్రిల్లారా, ఈ రాత్రి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవా ఈ మనుష్యుని లయం చేసావని నేరం మా మీద నువ్వు మోపుకుందువుగాక. ఆ తర్వాత వారు యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. మొదటి అధ్యాయం ప్రారంభంలో వాళ్ళు దేవతకి ప్రార్థన చేశారు. చివరి అధ్యాయంలో వారు నిజదేవునికి ప్రార్థన చేశారు. మొదటి అధ్యాయంలో యోనా ఎక్కడ ప్రార్థన చేయలేదు. యోనాని దేవుడు మత్స్య కడుపులోకి వెళ్ళినట్లుగా అనుమతించాడు. అప్పుడు యోనా అక్కడ 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. మనకు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి టైం లేదు, వాక్యం చదువుకోవడానికి మనకు టైం లేదు. మత్స్య కడుపులోనికి తీసుకొని వెళ్తున్నాడు యోనాని. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు కనబడతాడు మనకి. అతడు భూమి మీద సుఖపడ్డాడు, అతడు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు. ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. అక్కడ వెళ్ళి నువ్వు చేసే ప్రార్థనలకు జవాబులు రావు. దేవుడు మత్స్య కడుపులోకి యోనాని అనుమతించాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్స్యము సముద్రంలో నుండి బయటకు వచ్చి యోనాని బయట కక్కివేసి వెళ్ళిపోయింది. 3 దినాలు అది యోనాని తినకుండా కడుపులో భద్రంగా పెట్టింది. సముద్రం దాని హద్దు దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. అన్ని జనులు ప్రార్థన చేయటం యోనా చూచాడు. చేప దేవునికి లోబడ్డం చూచాడు. సముద్రం దేవునికి లోబడ్డం చూచాడు. యోనా ఏం నేర్చుకున్నాడు పిల్లరా? 3వ అధ్యాయంలో దేవుడు యోనా నినివేకి వెళ్ళమని చెప్పాడు. నీ జీవితంలో ఎన్నడూ దేవుడు తన చిత్తాన్ని మార్చుకోడు, నువ్వు మార్చుకుంటావు. దేవుడు మార్చుకోడు పిల్లరా. మీకు ఈ విషయం తెలుసా? ఆయన చిత్తం ఒకటే ఉంటుంది నీ జీవితంలో. నువ్వు పరిస్థితులను బట్టి మారిపోతావు, మనుషులను బట్టి మారిపోతావు. దేవుడు నాతో మాట్లాడాడని ఆ మాట చెప్పి వేరొక మార్గాల్ని, నీ సొంత మార్గాల్ని ఎన్నుకుంటావు. దేవుడు ఎన్నడూ అలాగ చేయడనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. నా ప్రియులారా, యోనా నినివేకి వెళ్ళి ఒకరోజు సువార్త ప్రకటించాడు. 40,000 మందికి సువార్త అంది ఉండొచ్చు, ఎందుకంటే అది 3 దినాల ప్రయాణం చేయగలిగిన పట్టణం. 120,000 మంది ప్రజలు ఉన్నారు. కానీ 3 రోజులు యోనా పని చేయలేదు. తన మనస్సు దేవుని మనసుతో ఏకీభవించదు నా ప్రియులారా. కాబట్టి 40,000 మందికి సువార్త అంది ఉండొచ్చు. ప్రజల్లో నుంచి ఆ 40,000 మందిలో నుంచి 80,000 మందికి సువార్త వెళ్ళింది. మనం పనిచేసేది చాలా తక్కువ అండి. కృప మనం చేసిన దానికి రెట్లుగా పనిచేస్తుంది. నువ్వేం చెబుతావు అంటే వీళ్ళందరినీ ప్రభు నా ద్వారా రక్షించాడని చెప్తావు. ఒకవేళ 1,000 మంది నీ సంఘానికి రాగలిగితే అందులో 250-300 మంది నీ ద్వారా ప్రభు దగ్గరకు వచ్చి ఉంటారు. మిగతా వాళ్ళందరూ సంఘం ద్వారానే వాళ్ళు ప్రభు వాక్యం విన్నారు. కానీ ప్రజలు చెప్పుకోరు కదా, వాళ్ళ చేతిలో మైక్ లేదు కదా. సేవకుడా, నువ్వు చెప్పుకోగలుగుతావు. దేవుడు చెప్పలేడు, ప్రజలు చెప్పుకోరు, నువ్వు చెప్పుకోవటమే. ఈ పరిచర్య అంతా నా ద్వారా జరిగింది, ఈ సంఘాలన్నీ నా ద్వారా ప్రభు కట్టాడు. ప్రిల్లరా, మిమ్మల్ని నేను విమర్శించట్లేదు, కానీ వాక్యం మీ ఎదుటకు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. సృష్టిలో ఏది నీ ద్వారా జరగలేదు. దేవుడు సృష్టిలో మనిషిని లాస్టం చేశాడు. ఆకాశం నీ వల్ల కలగలేదు, భూమి నీ వల్ల కలగలేదు. నీ ద్వారా ఏం జరగదు. నీవు నిమిత్త మాత్రుడివే. నువ్వు నిలబడ్డమే నువ్వు చేయాల్సింది. ప్రభు తన పనిని జరిగించుకుంటాడు. నువ్వు మర్చిపోవద్దు. ఈ సాయంకాలం దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రజలు గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థన చేసుకున్నారు. రాజు సింహాసనం దిగాడు, పశువులు నిలదాడడం మానేసిని, ఇవన్నీ యోనా చూస్తున్నాడు. కానీ యోనాలు ఎక్కడ పశ్చాత్తాపం లేదు. ఎవరు హృదయాలు పగిలినా యోనా హృదయం పగలలేదు. ఎవరు దేవుని వైపు చూసినా యోనా చూడలేదు. మత్స్య కడుపులో ఉన్నప్పుడు ఏదో 2 మాటలు ప్రార్థన చేశాడంతే. ప్రియమైన స్నేహితులారా, 4వ అధ్యాయంలో యోనా దేవుని మీద కోప్పడుతున్నాడు. ఎందుకంటే నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డం చూసి చెయ్యాలనుకున్న కీడు దేవుడు చెయ్యక మానేశాడు. దేవుడు దుర్గతి నినివేకి కలుగు చేస్తే యోనాకు సంతోషం ఉంటుంది, కానీ నినివేని కాపాడితే యోనాకు సంతోషం లేదు. ఇలా జరిగిద్దని నేను ముందే అనుకున్నా. అందుకే నేను తర్షీష్కు బయలుదేరా. పట్టణం నుంచి దూరంగా వెలుపలికి వెళ్ళాడు. అతను రక్షణ పొందిన ప్రజలతో ఉండలేడు. ఆయన దేవుని బిడ్డలతో కలిసి సేవ చేయలేడు. ఇండివిజువల్గా సేవ చేయగలడు ఆయన. ఆయన ఆలోచనతో సేవ చేయగలడు, దేవుని ఆలోచనతో, దేవుని చిత్తంలో చేయలేడు అతను. నా ప్రియమైన వారలారా, పందిరేసుకున్నాడు. ఈ ఉద్యమం ఎంతకాలం ఉంటుందో నేను చూస్తా. ఏం జరిగిందో చూద్దాం. వీళ్ళు ఎంతకాలం గోనె పట్టు కట్టుకుంటారు, ఎంతకాలం రాజు సింహాసనం దిగుతాడు, నీళ్లు తాగకుండా పశువులు ఎంతకాలం ఉంటాయి. యోనాకి ఎండ వస్తుందని దేవుడు సొర చెట్టు యోనాకి ఏర్పరిచాడంట. దేవుడు నినివే పట్టణం గురించి ఆలోచించటం మానేశాడు. ఇప్పుడు యోనాకి ఏం చేయాలని ఆలోచన చేశాడు ఆయన. నేను నాకు అర్థమైంది ఏంటంటే, యోనా దేవునికి ఒక బరువుగా మారిపోతున్నాడు. చేప కంటే హీనుడనే విషయం ఏ నాకు అర్థం కావట్లేదు. నినివే ప్రజల కంటే కూడా ఆత్మ సంబంధంగా కిందున్నాడనే విషయం ఆయనకు అర్థం కావట్లే. నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థం కావట్లే. నీకు పశువులను చూస్తే అర్థం కాదు, ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే అర్థం కాదు, కాలాలను చూస్తే నీకు అర్థం కాదు. ఎంత గుడ్డోడి అయిపోయావు, ఎంత కఠినుడు అయిపోయావు. ప్రభు కృప నిన్ను విడవక మునిపే, ఈ రాత్రి నువ్వు ఇంటికి చేరక మునిపే, నీ సమయాలు అయిపోక మునిపే ప్రభు పాదాలు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సొర చెట్టును చూసి యోనా సంతోషిస్తున్నాడు. సొర చెట్టు నీడ అతనికి ఆనందాన్ని కలుగజేసింది. నినివే ప్రజల యొక్క పశ్చాత్తాపం ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేదు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు యోనాతో అంటున్నాడు, ఇది నీకు న్యాయమా? కుడి ఎడమల కంటే విశాలమైన ఈ పట్టణాన్ని రక్షించొద్దా? దేవుడు నినివే ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడలేదు, యోనాతో మాట్లాడుతున్నాడు, అవిధేయుడితో మాట్లాడుతున్నాడు. ఈ సందేశం నీకిచ్చాడు ప్రిలరా. ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకు దొరకల ఈ సందేశం. ప్రభు నీకిచ్చాడు, నువ్వు ఉపయోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా? ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకుందాం. లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశ వైపు చేతులు ఎత్తండి, స్వరాలు విప్పండి. దేవుడు మనతో మాట్లాడతాడు. విత్తబడిన వాక్యం మనలో ఫలభరితం అవునట్లుగా హృదయం అంతటితో ప్రార్థన చేసుకుందాం. కాకి నోవాకి ఉపయోగపడాలనుకోలేదు, కాకులు ఏలియాకు ఉపయోగపడాలనుకున్నాయి. ఏలియాని పోషించి నీ ప్రభువా, అవి ఎవరిని పోషించాలో వాటికి అర్థమైంది, ఎవరితో సహవాసం చేయకుండా వెళ్ళిపోవాలో వాటికి అర్థమైంది. ప్రభువా మాకు అర్థం కావట్లేదు, మాకు దేవుని చిత్తం మీద మనసు లేదు, ఆ అపేక్ష మా గుండెల్లో కనబడలేదు. గాడిద యెహోవా దూతను చూస్తుంది, ప్రభువా బిలాము చూడటం లేదు. ఎక్కడికి వెళ్ళకూడదు గాడిదకి తెలుసు, ప్రభువా నాకు తెలియడు, నా కళ్ళు గుడ్డి అయిపోయినాయి. ప్రభువా ధనాపేక్ష మమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది, అధికారుల యొక్క విన్నపాలు మమ్మల్ని మీ చిత్తం నుంచి పక్కకు తీసుకెళ్ళి, ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీవు మమ్మల్ని మీ రక్తం చేత కొనుక్కున్నావు, మీ ప్రాణం పెట్టారు మా కోసం, బాల్యం నుంచి నీ వాక్యం మీ విన్నావు, ఎవరికి ఇవ్వని ప్రత్యక్షతలు మీరు మాకు ఇచ్చారు, పరిశుద్ధులు మాకు బోధించారు, మా కొరకు చేతులు ఎత్తారు, మేము ఉపయోగించుకోలేకపోయాం. ప్రభు నాకు దొరికిన సందేశాలు ఇంకెవరికైనా దొరుకుంటే వాళ్ళు ఎంత ఉపయోగించుకునేవాళ్ళు, ప్రభు వాళ్ళు ఎంత ఉపయోగించుకునేవాళ్ళు. చాపకు అర్థమవుతుంది నీ చిత్తం, నా వ్యక్తికి అర్థం కావట్లేదు. మీతో ఏకీభవించలేకపోతున్నాడు, ఎందుకు ఇటువంటి జీవితం మాకు, మా వల్ల ఏం జరగలేదు ప్రభు, ఏం జరగదు కూడా. నా మటుకైతే నాలాంటి పోషించడం వేస్ట్ అనిపిస్తుంది, కానీ నీ కృప గొప్పది, అవకాశం అంటే అవకాశాలు మీరు నాకు ఇచ్చారు, నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఇంకొక అవకాశం మీరు ఇస్తే నిన్ను సేవ చేసుకుంటాను. ప్రభువా నీ పని చేయాలని ఆశ ఉంది, కానీ మన సాక్షి అంటుంది దేవుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు పోగొట్టుకున్నావని. ప్రభువా అది సత్యము, అది వాస్తవం. ప్రభువా ప్రభువా నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి, ఈ తరాన్ని మీకోసం పట్టుకోవడానికి మాకు సహాయండి, ఆత్మల భారంతో మీరు నింపండి. ప్రభువా పరిశుద్ధులు ఈ దేశానికి వచ్చి ప్రయాసపడ్డారు, విలియం క్యారీ గారు లాంటి వాళ్ళు ఇక్కడ చనిపోయారు, ప్రభువా వాళ్ళ త్యాగం గొప్పది, తోమా ఇక్కడ చనిపోయాడు, ఆయన త్యాగం చాలా గొప్పది. మీ చేతులు మనం అప్పగించుకుంటూ వారి త్యాగ ఫలాన్ని నేను పాడు చేయకూడదు, ఆత్మల భారంతో మమ్మల్ని నింపండి. మా దేశం నుంచి మిషనరీలు ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళాలి, దేవా మాకు అటువంటి కృపనివ్వండి. మీ చేతులకు అప్పగించుకు, నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తా, యేసునామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించను గాక, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. థ్యాంక్ యూ.